నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో మనం ముందుకు ఎదుగుతాము అనేటువంటి దాని గురించి చూద్దాం. నిన్నటి చదివినటువంటి వాక్య భాగమే అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనాన్ని చూసుకుందాం. అపొస్తల కార్యములు 3వ అధ్యాయము 20వ వచనం. మీ కొరకు నియమించిన
క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపం తుడిచివేయబడిన నిమిత్తమును మార్పు నుండి తిరుగుడి.
మొన్న నిన్న మనం చూసింది ఏంటంటే పాపములు తుడిచివేయబడటానికి మనం ఏం చేయాలి అనేటువంటి చూస్తున్నాము. ఈ రోజున మరి ఆ ప్రభు యొక్క రాకడ కోసం మనం ఎలాగ సిద్ధపడాలి అనేటువంటిది కూడా చూసుకుందాం. సాధారణంగా పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలులు బోధించినప్పుడే ప్రభు రాకడ సమీపంగా ఉందని చెప్పారు. అది ఎప్పుడు? దాదాపుగా యేసు ప్రభు గారు చనిపోయిన తర్వాత మొదటి 100 సంవత్సరముల లోపలనే వారు ప్రభు యొక్క రాకడ వస్తుందేమో అన్నట్లుగా, మరి ప్రభు దినము సమీపమై ఉన్నట్లుగా అని చెప్పని, మరి మీ రక్షణను వణుకుతోనూ భయంతోనూ మనం కాపాడుకోవాలి అని చెప్పని ఎన్నో హెచ్చరికలు వాటి మనకు దయచేయడం అనేటువంటిది మనం నూతన నిబంధన గ్రంథంలో చూస్తూ ఉంటాం. పౌలు రాసిన, పేదలు రాసిన, యోహాన్ రాసినా కానీ వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లోనే మనల్ని హెచ్చరించారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభు రాకడ ఆలస్యమైపోయింది అని చెప్పని కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే, ప్రభు యొక్క రాకడ కౌంట్ అప్పేమో అనుకుంటారు. కాదు, ప్రభు యొక్క రాకడ ఎప్పుడు కూడా కౌంట్ డౌన్ అది. మనం తగ్గించుకుంటూ రావాలి. అనగా ఒక సంవత్సరం మన క్యాలెండర్లో పెరుగుతూ ఉంది అంటే ప్రభు యొక్క రాకడికి మనం సమీపంగా జరుగుతూ ఉన్నట్లు, ఆయన యొక్క వచ్చేటువంటి సమయంలో కొంత తగ్గినట్లు, అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంతేగాని 2019 సంవత్సరాలు అవుతుంది, ఆయన ఇంకా రాలేదు కదా, ఇంకా రాడేమో ఆలస్యం ఉందేమో అన్నట్లుగా ఉండకూడదు. సంవత్సరం గడిచి క్యాలెండర్లో ఒక అంకె మారుతుంది అంటే మనలో భయం పెరగాలి, వణుకు అనేటువంటిది పెరగాలి. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. మీ అబ్బాయో అమ్మాయో 5వ తరగతి చదువుతున్నారు, వాళ్ళు 10 సంవత్సరాలు చదివారు 5వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్నాడు, వాడంత జ్ఞాని లేడని నేను అనుకుంటాను అన్నవాళ్ళు చేయలేరు. వాడంత మంచివాడు, వాడంత జ్ఞాని, వాడంత తెలివిగలవాడు ఈ భూప్రపంచంలో ఇంకెవరూ లేరు అని నేను భావిస్తానండి. ఎవరు లేదా అంటే చదవకూడదు. మా దృష్టి ఏంటి, 5వ తరగతి 1 సంవత్సరమే చదవాలి, మహా అయితే 30 సంవత్సరాలు చదవాలని ఒప్పుకుంటామా? స్కూల్కి వెళ్ళి మాట్లాడి దెబ్బలాడి మరి మా వాడిని ఎందుకు ప్రమోట్ చేయాలంట, అది పబ్లిక్ ఎగ్జామ్ కాకపోయి బతికిపోయింది కానీ లేకపోతే కనుక చాలా గొడవలైపోయాయి. మరి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఇవన్నీ కూడా స్కూల్కి అటెండెన్స్ చేయించుకుంటే ప్రమోట్ చేసేస్తారు నెక్స్ట్ ఇయర్కి? కుదరదు. దేర్ ఆర్ సమ్ బెంచ్ మార్క్స్, వీటిని మనం ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఆ తర్వాత తరగతికి మనం వెళ్ళాలి అంటే ముందున్నటువంటి ఈ తరగతుల్లో మనం ఖచ్చితంగా పాస్ అవ్వాలి. మరి ఈ లోకరీతిగా ఎవరైనా కానీ నిర్ణీత కాల పరిమితిలో కాకుండా, అంటే 10th క్లాస్ 1 సంవత్సరం, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంజనీరింగ్ అయితే కనుక 4 సంవత్సరాలు, అలాగ నిర్ణీత కాల పరిమితిలో కనుక ఆ కోర్సు మనం కంప్లీట్ చేయకపోతే అతన్ని మనం తక్కువ స్థాయిలో చూసినప్పుడు ప్రభు నమ్ముకొని బాప్తిజం తీసుకుని 8 సంవత్సరాలు అయినా కానీ మరి పౌలు భక్తులు చెప్పినట్లుగా పాలపేక నోట్లో పెట్టుకుంటే మనల్ని ఏమనాలి? ద మోస్ట్ సీనియర్ బిలీవర్ ఎవరు చర్చలు అంటే ఎంత వాక్యం తెలిసిన వాళ్ళు కాదు, ఎంత ప్రార్థన పనులు కాదు, 8 సంవత్సరాల నుంచి చర్చిపోతున్నారో ఆ ఎక్స్పీరియన్స్ కనిపిస్తారు సీనియర్. కానీ ప్రభు దృష్టిలో అలాంటి చిన్నపిల్లవాడు కూడా సీనియర్ అవుతాడు, ప్రొవైడెడ్ అతనికి వాక్యంలో జ్ఞానం ఉంటే, ప్రభు గురించినటువంటి అవగాహన ఎక్కడైతే కనుక దేవుడు వాళ్ళని సీనియర్స్గా ఎంచుతారు తప్ప కేవలం వయసులో పెరిగిపోయాం మనం లేకపోతే బాప్టిజం తీసుకుని 8 సంవత్సరాలు అయిందని చెప్పి మనం సీనియర్స్ అనుకుంటే కనుక మనకన్నా అమాయకులు ఇంకెవరు కూడా ఈ లోకంలో ఉండరు. ఈ లోకంలో ఉన్నటువంటి కులమానం వేరు, ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి కులమానం వేరు. నా క్రైస్తవ జీవితంలో అనుభవంగా నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఈ లోకంలో మనం ఫాలో అయ్యేటువంటి పద్ధతులన్నీ కూడా వాక్యంతో విభేదిస్తూ ఉంటాయి. సాధారణంగా ఒక కంపెనీలో 10 సంవత్సరాలు ఏదైనా పనిచేశారనుకోండి, చాలా వాల్యూ ఇస్తారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటారు. ఈ రోజుల్లో ఉద్యోగం చేయడానికి ఏం అడుగుతున్నారు? అనుభవం అడుగుతూ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పారు. అంటే ఎన్ని సంవత్సరాలు గడిస్తే అంత గొప్ప అనమాట. మరి ప్రభువులో కుదరదు. నేను 20 ఏళ్ళ నుంచి చచ్చిగలుగుతాను ప్రభు, ముందు ప్లేస్ నాకే ఇవ్వాలి పైన పర్వాలి అంటే కుదరదు. అలా ఇప్పుడు దేవుడు ఏం చేస్తారంట, ఒక అగ్గిపొల గీసి వేస్తారంట. మరి ఇటు చేసే పనులన్నీ పెట్టండి అంటారు, ఒక అగ్గిపొల గీసి వేస్తారు. ఆ అగ్నిలో అది తగలబడిపోతే నీకేమీ దొరకదు. ఒకవేళ అది నిలబడింది అనుకోండి, అప్పుడు మాత్రమే దొరుకుతుంది. కాబట్టి ఈ రోజున మనం పరలోకానికి వెళ్ళవలసి వస్తే, ఈ రోజున డిసెంబర్30 చాలే, చాలా సంవత్సరాలు బతికారు, 2018 సంవత్సరాలు ఇంకెంతకాలమైన ఆలస్యం చేయాలని చెప్పి ఈ రోజు రాత్రి 12 గంటలకి అన్న వాక్యం చెప్తుండగా ఆయన వచ్చేసారు అనుకోండి, పైకి వెళ్ళిన తర్వాత మనలో ఎంతమందిని కనపడతాము అనేటువంటిది ఒక ప్రశ్న అయితే పక్కన పెట్టి, ఎంతమందిని కనపడతాము అనేటువంటిది ఒక ప్రశ్న అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి, అమ్మ మరి నువ్వు 20 సంవత్సరాలు బ్రతికావు కదా, క్రైస్తవురాలుగానే బ్రతికావు కదా, కొన్ని కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటే ప్రభు నమ్ముకున్న తర్వాత నుంచి లెక్కేసుకోండి. పుట్టు క్రైస్తవులు అయితే కనుక మీకు ఊహ తెలిసినప్పటి నుంచి లెక్కేసుకోండి, చిన్నప్పుడు విషయాలు వద్దులేదు, ఎందుకంటే అప్పుడు ఏం చేశారో కూడా మీకు తెలియదు. నా కోసం నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఏం చేశావో అని చెప్పిన ప్రభు ఒక మాట అడిగితే, సో ఏం చేస్తావు? యు హ్యావ్ ఎనీ ఆన్సర్? సమాధానం ఉందా మన దగ్గర? భయా మళ్ళీ అన్ని సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టుకోండి, చోట మర్చిపోయింది ఈరోజు సెల్ ఫోన్లన్నీ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. చెప్పండి, మన దగ్గర సమాధానాలు ఏమైనా ఉన్నాయా? ప్రభా నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆయుష్లో ప్రభు ఎందుకు అడుగుతానండి, వచ్చే అదే చాలనుకుంటే చక్కెత్తుకుంటాడు ఆయన. 5 తలాంతలు ఇచ్చినట్టు నేను అడిగాడు, చా ఏం చేశావు? 5 ఇస్తా అన్నాడు. 3 ఇచ్చినట్టు కూడా అడిగాడు, 1 ఇచ్చినట్టు కూడా అడిగాడు. అంటే ఆలయమే నన్నే అడుగుతాడు, మీకు సేవించాడు కాబట్టి మిమ్మల్ని అడుగుతాడు, మాకేం లేదు మమ్మల్ని ఎందుకు అడుగుతాడు అని అనొచ్చు. 1 ఇచ్చాడు మనందరికి, అదేంటి? పిలుపులు ఉన్నా లేకపోయినా కానీ క్రైస్తవుడుగా ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి వ్యక్తికి కూడా ఒక బాధ్యత దేవుడు అక్కచూడడం అనేటువంటి జరిగింది. అదేమిటో తెలుసా? నువ్వు నేను సాక్షిగా బ్రతకాలి. మా సేవకాల ముందు మేము సాక్షిగా బ్రతకాలి దేవుడికి. కొన్ని అదన్నా సక్రమంగా చేశావా అంటాడు. అప్పుడు నువ్వు వెళ్ళి రక్షణ తీసుకున్నాను, భూమిలో పాతి పెట్టాను ప్రభు సక్సెస్ఫుల్గా, ఇదిగో ఎంత భద్రంగా దర్శనించుకుని చెప్పు జరగకుండా ఉంది, తుప్పుపట్టలేదు, మసు పట్టలేదు, నువ్వు ఎలాగైతే ఇచ్చావో అదే వర్జనం కానీ ప్రభు అని చెప్పి ఇచ్చారనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు, ముందు నేసేంట్రా అని చెప్పాడు. ఒకవేళ మన పరిస్థితి అలాగే ఉందేమో, మన సిద్ధపాట అలాగే ఉందేమో, ఈరోజు రక్షించబడ్డ ప్రభు తెలుసుకున్న సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఈ రోజున ఒక 25 సంవత్సరాలకి ఉద్యోగం వస్తుంది, మామూలుగా అయితే జనరల్గా 23-25 సంవత్సరాల వయసులో ఉద్యోగం వస్తుంది. 60 సంవత్సరాలకు నువ్వు వద్దన్నాడు పంపించేస్తారు, నీకు చాలా చేసి నీకు వెలుగు బాగా చేస్తారు. అంటే 20 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నారు మీరు? 35 సంవత్సరాలు. దానికోసం 20 సంవత్సరాలు చదువుతున్నారు? ఒక 15-20 సంవత్సరాలు చదువుతున్నారు. ఆ తర్వాత ఇంకా రకరకాల టెస్ట్లని రకరకాల ప్రిపరేషన్లు అన్ని చేసుకుంటున్నారు. 35 సంవత్సరాల కోసం ఎంత భయంకరంగా రేత్రి పనులు కష్టపడిపోయి నువ్వు పనిచేస్తే, మరి జీవితాంతము కూడా నీ గవర్నమెంట్ నీకు ఇచ్చినటువంటి ఉద్యోగంలో, నువ్వు ఉన్నటువంటి ఆఫీస్లో నీకు ఎప్పుడైనా బంగారపు ఫ్లోరింగ్ వేసిందా? బంగారపు ఫ్లోరింగ్ ఇట్లా వేసారా? లేకపోతే నీ కంట కన్నీరు రాకుండా, రక్త కన్నీరు మామూలుగానే కాదు, ఆఫీసులో ఒక్కసారి బాస్ దగ్గరికి రక్త కన్నీరు వస్తూ ఉంటుంది కొంతమందికి. అలాంటి రక్త కన్నీరు వచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా కానీ దేవుడు తన శక్తిని నీకు ఇచ్చి మరీ నడిపిస్తాడు. నీకు అసిస్టెంట్ గా కావాలంటే దేవదూతను పంపించాడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. నిన్ను అన్ని రకాలుగా నీకు ఏది అవసరమో అన్ని కూడా ఇచ్చి నువ్వు సిద్ధపడి పలానా పని చేయమంటే మాత్రం మనకి బాగా బతకం కావు. ఇప్పుడు మీ పిల్లవాడికి మీరు ఫీజులు కడుతూ ఉన్నారు, వాడు ఫెయిల్ అవుతూ ఉన్నాడు, ఎవరు కడతారు? కాలేజీ మాస్టర్ బతికి పట్టుకుని ఫీజు చెందేస్తారా? ఎవరైతే పాఠం చెప్తున్నారో అతను చదువుతారా లేదా మీ పిల్లవాడు చదువుతారు? చెప్పండి, మేము ఇద్దరిని చదువుతామన్నారు. ఎందుకు వచ్చింది? పల్లెలు మాస్టర్ని కొడతాం, పిల్లల్ని కూడా కొడతాం. సో ఇప్పుడు ఎవరు ఎవరిని కొట్టాలి? మరి మన భక్తి విషయంలోకి వచ్చేటప్పటికి దేవుడు సంఘం అనేటువంటి ఒక స్కూల్లోకి తీసుకొని వచ్చి మనకు అన్ని నేర్పిస్తూ ఉన్నాడు, చదువుకుంటూ ఉన్నాం సంవత్సరాల తరబడి. ఏంటి ఎదిగింది అంటే, పిల్లోడేమో ప్రీ స్కూల్ నుంచి స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తున్నాడు, హై స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ కాలేజీ, కాలేజీ నుంచి డిగ్రీ, ఆ తర్వాత యూనివర్సిటీ. వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు. వాడు వెళ్ళిపోకపోతే మనం బాధపడుతున్నాం, ఫీల్ అవుతున్నాం. ఎందుకని? మనం వాడి మీద కొంత ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అనేటువంటిది పెడుతున్నాం. పెట్టుబడి అనేటువంటిది పెట్టు, అందుకే మనకి బాధ కలుగుతుంది. దేవుడు కూడా తన కుమారుడు రక్తం పెట్టాడు, పెట్టుబడి కింద ప్రాణం పెట్టాడు. గోడి ఈ రోజు నుండి రేపు పోయేటువంటి కాగితం ముక్కనే నువ్వు పెట్టుబడిగా పెట్టి ఎంత ఫీల్ అవుతావు ఉంటే, మరి రక్తాన్ని ప్రాణాన్ని నీ కింద పెట్టుబడిగా పెట్టినటువంటి దేవుడు ఎంత ఫీల్ అవ్వాలి నీ విషయంలో? ఆ ఫీలింగ్స్ ఎంత ఉన్నాయా మనకి? ఆ యాంగిల్ ఆలోచిస్తూ ఉన్నావా? పిల్లవాడికి ర్యాంక్ రాకపోతే బాధపడిపోతాను, తలెత్తుకోలేకపోతున్నాను. కానీ ఈ తండ్రికి మాత్రం ఏం కాలేదు. నేను తప్పుదానంటే నేను ఇక్కడే ఉంటాను, నన్ను అడగద్దు. నెక్స్ట్ క్లాస్ ఎందుకు వెళ్ళలేదురా నన్ను అడగద్దు. ఆది కాలంలో ఆయన లేదా నన్ను అడగద్దు. నూతన మనం ఎప్పుడు చూద్దావు నన్ను అడగద్దు. బైబిల్ మొత్తం చదివిన వాళ్ళు ఎంతమంది? నేను బైబిల్ మొత్తం 10 సార్లు చదివాను అన్నటువంటి వాళ్ళు చేయొచ్చు కదా. 10 సార్లు బైబిల్ మొత్తం నేను 10 సార్లు చదివాను, ఒకే ఒక చేసి 2, 3, 4 మీకు విషయం చెప్తాను. ఒక పాస్టర్ గారు వచ్చారు మన మధ్య, ఆయన ఉండేది గూడూరు దగ్గర, నెల్లూరు గూడూరు ఉంది కదా తిరుపతి దగ్గర, అక్కడ ఉంటారన్నమాట. పల్లెటూరు ఆయన, పెద్దగా చదువురాదు. నెలకు ఒకసారి బైబిల్ చదువుతాడు. ఒక నెలలో బైబిల్ మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తాడు ప్రతి నెల. అంత ఇదిగా చదువుతాడు బైబిల్. మనం ఓ సంవత్సరంలో కంప్లీట్ చేయడానికి కూడా కింద పడిపోతుంది. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుండగా మన శరీరానికి అవసరమైనటువంటి శక్తి, ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని మన బాడీకి అందించుకుండగా, మన ఆత్మకు అందించుకుండగా మనం ఏ పని చేయాలన్నా కానీ, మన ఆత్మీయతలు ఎదగాలన్నా కానీ అది సాధ్యం కాదు. ఒక లీటర్ పెట్రోల్ పోసి బండిలో నెల అంతా తిరగాలంటే అయ్యిందా? నెల మొత్తం తిరగలేము మనం ఒక లీటర్ పెట్రోల్. మీ వైజాగ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వెనక వచ్చేసరికి అయిపోతుంది లీటర్. ఏదైనా ఈ పల్లెటూరులో అంటే దూరం తక్కువ కాబట్టి ఇక్కడ తిరగొచ్చేమో, కానీ బయటకు వెళ్తే మాత్రం మీరు తిరగటానికి అవ్వదు. మరి అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా మీరు తింటున్నటువంటి ఆత్మీయ ఆహారంతో మీరు సంవత్సరాలు సంవత్సరాలు నడవాలంటే ఎలా సాధ్యం అవుతుంది? మీ ఆత్మను పోషించకుండగా రేపు పొద్దున పరలోకంలో మీ ఆత్మీయ ఆహారం మీద మీ ప్రవేశం ఆధారపడి ఉంటుంది. మీ ఆత్మ ఎంతలో ఎదిగింది అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే శరీరం ఉండాలనుకోండి, ఇవాటి కూడా 6 ప్యాక్ 7 ప్యాక్ పెంచేసేవాడు. జిమ్ముల మీద జిమ్ములు వచ్చాయి. ఈ రోజున కిరాణా కొట్లు ఎలా ఉన్నాయో అలాగే జిమ్ములు వచ్చేసాయి మొత్తం. మా అందరూ కూడా 6 ప్యాక్లతో కనిపించేవాడు. ప్రభావ చూడు నా కంట్లో చూడు అని చెప్తాడు. కానీ ప్రభువు చెప్పరా, నీ శరీరంతో నాకు సంబంధం లేదని చెప్పాడు. నీ ఆత్మ సంగతి, ఆత్మను పోషిస్తున్నారా? శరీరానికి రాస్తున్న పేరెంట్ లోలి స్నోలు పొద్దున అన్నయ్య చెప్పాడు, స్నోహితులు ఇవన్నీ కూడా మన ఆత్మకి ఎప్పుడు చూస్తాం మనం, దాన్ని మాత్రం వదిలేస్తున్నాం గాలికి. ఎందుకని అది ఎవరికి అనిపించలేదా? ఈ శరీరం అంటే 10 మంది చూడాలి కాబట్టి నలుగురిలో లగుబోటుగా ఉంటుంది కాబట్టి అని చెప్పి దీన్ని డెకరేషన్ చేస్తున్నామా అనేటువంటిది కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా మనం అనుభవిస్తున్నటువంటి దాన్ని బట్టి మనం నేర్చుకున్న అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరుసటి సంవత్సరానికి పునాదిరాలుగా వేసుకుని మన క్రైస్తవ జీవితాన్ని, మనతో పాటుగా మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క క్రైస్తవ్యాన్ని, మన సంఘంలోనూ మన సహోదరులుగా ఉన్నటువంటి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని అభివృద్ధిలోనికి నడిపించడానికి మనం ఏదైనా ఉపయోగిస్తున్నామా? లేకపోతే వాటిలోనే పడుతూ లెగుస్తూ ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్టుగా మనం ఒడిపోతూ ఉన్నాము. ఆలోచించుకోండి, సాధారణంగా ఒక పడవలో కూర్చొని చుక్కాలని అటు ఇటు తిప్పుతున్నారనుకోండి, దగ్గరగా వెళ్ళిందా? ఒక పడవలు ఎక్కేసి చుక్కాని ఇటువంటి తిప్పుతున్నారనుకోండి, అది అక్కడికి కలదు. చుక్కాని ఎటు వెళ్ళాలో ఆ డైరెక్షన్లో పెట్టి దాన్ని మెల్లగా తోస్తామంటే అది అక్కడికి చేరుకుంటుంది. మీరు అనుకున్నటువంటి తీరానికి వెళ్ళి అప్పుడు చేరుకుంటుంది. అంతేగాని కూర్చుని ఓ అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఏ ఉపయోగం లేదు. మనం అడుగులు వేయాలి. ఈ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు అంతా కూడా ఒకేసారి నేర్చేసుకోవాలి అనేటువంటి అత్యాస వెళ్ళిపోమాక, అంటే ఇవాళ బైబిల్ పట్టుకొని ఒక 2-3 నెలలు ఎక్కడో నేర్చేసుకుని వచ్చేసి నేను ఒక యునైటెడ్ సూపర్ స్టార్ లాగా అయిపోవాలి, అభిషేకించబడిన పలానా ఎక్స్వైజెడ్ లాగా అయిపోవాలి అని చెప్పి మాత్రం కలగదు. మాక పరిశుద్ధ గ్రంథాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 10 సంవత్సరాల ట్రైనింగ్ ఇవ్వకుండా సాధారణంగా ఎవరు కూడా దేవుడు ఫీల్డ్లోకి వదిలిపెట్టలేదు. చాలా నలుగురితో దేవుడు వాళ్ళని బయటికి సాపాసం అని చెప్పి పంపించడం జరిగింది. మోషే 40 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకున్నాడు బుష్ యూనివర్సిటీలో, ఎక్కడ ఎడారిలో పొదల మధ్యలో చదువుకున్నాడు, దాన్ని కొద్దిగా బుష్ యూనివర్సిటీ అంటారు. 40 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు పరిచయకి దేవుడు పంపించడం అనేటువంటిది జరిగింది. బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాని ఎడారిలో ఎక్కడో 25 సంవత్సరాలు రెడీ అయిన తర్వాత అప్పుడు దేవుడి సేవకు పంపించడం అనేటువంటిది జరిగింది. నువ్వు ఈ రోజు బైబిల్ పట్టుకుని అన్నయ్య దగ్గర 4 పాఠాలు నేర్చేస్తున్నా, నేను రెడీ, నేను వెళ్ళిపోతా చర్చికి, నాకు ఇచ్చే నా సంఘం ఎక్కడ, నా విశ్వాసం ఎక్కడ అన్నట్టు, నా రాజ్యం నా సైన్యం అన్నట్టు మనం బయలుదేరుతాం. కానీ ఆ తర్వాత ఏదైనా ఎదురవగానే భంగపాటుకు గురవలసి వస్తుంది. అదే మన పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడి ఉంది కదా, ఒక వ్యక్తిని తన మతంలో చేర్చుకోవడానికంటే సత్వసముద్రాన్ని తిరిగి వస్తారంట. చేర్చుకున్న తర్వాత వాడిని మరింత బలహీనంగా మరింత నరకపాత్రంగా చేస్తారంట. కాబట్టి ముందు నువ్వు ఎదగకుండగా, నువ్వు శిష్యుడిగా మారకుండగా ఇంకొక శిష్యుని ఎప్పటికీ కూడా నువ్వు తయారు చేయలేవు. ఇదేం జిరాక్స్ మిషన్ కాదు, ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే నేర్చుకున్నావో అదే బోధించగలుగుతావు తప్ప నీకు తెలియదు నువ్వు ఎక్కడికి కూడా బోధించలేవు. కాబట్టి ముందు నువ్వు నేర్చుకో, నువ్వు నలుగు, దేవుని దగ్గర అనుభవం తెచ్చుకో. ఆ అనుభవం నుంచి నీ యొక్క సంఘాన్ని కట్టుబడి అనేటువంటిది కానీ నీ కుటుంబాన్ని కట్టుబడి అనేటువంటిది కానీ మొదలు పెట్టాలి. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చెప్పాడు, మీరు యాజక సమూహము అన్నాడా, పలానా ఆలింద్రియం గారు, పలానా డేవిడ్ అన్న, పలానా ప్రసాద్ పాస్టర్ గారు, వీళ్ళే యాజక సమూహం అని చెప్పాడు అందరూ కదా. కాబట్టి నీ ఇంట్లో నువ్వే యాజకుడు, నీ ఇంట్లో నువ్వే సేవకుడు. నాకు సంఘం లేదు అనుకో, నీ కుటుంబమే నీ సంఘం, దాన్ని ఎలా కట్టుకుంటున్నావు అనేటువంటి దేవుడు చూస్తున్నాడు. నీ పిల్లల్ని నీ అనుభవాల్లో నుంచి ఎలా పెంచుకొస్తున్నావు అనేటువంటిది దేవుడు చూస్తున్నాడు. ఎల్కేజీలోకి జాయిన్ అయిన తర్వాత ఏది చెడు వరకు ఒకేసారి నేర్పించడం, ఇది బాగా నాటమేమని మనసులో ఎల్కేజీలో జాయిన్ అయినప్పుడు ఏ నుంచి జడ్డు వరకు ఒకే రోజు నేర్పించారు. సంవత్సరంలో వాడు ఏ నుంచి జడ్డు వరకు నేర్చుకుంటాడు. అలాగే మీరు కూడా బైబిల్ పట్టుకుని తెల్లారి పడితే మొత్తం మింగేయాలని చెప్పి రాక్షసులాగా బయలుదేరన్నాడు. దేవుడు ఎంత పడతాడో అంత తినండి, మెల్లమెల్లగా ఎదగండి. ముందు పాలు, తర్వాతే బలమైనటువంటి ఆహారం. ముందు మెల్లగా పాకటం నేర్చుకోండి, ఆ తర్వాత నడక నేర్చుకోండి, ఆ తర్వాత స్థిరంగా పరిగెత్తడం అనేటువంటిది నేర్చుకోండి. దీనికి వయసుతో నిమిత్తం లేదు. ఈ లోకమైనా కానీ వయస్సు అనేటువంటి ఒక అంటూ గీతం మీద పెట్టింది. కానీ దేవుడు ఎక్కడ కూడా వయస్సు అనేటువంటి దాన్ని నియమించలేదు. ఏ వయసులో అయినా రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ మనం పరిశుద్ధ గ్రంథ ధ్యానం అనేటువంటిది మొదలు పెట్టవచ్చు, దేవుల్లో మన ప్రయాణం అనేటువంటిది మొదలు పెట్టవచ్చు. అయ్యా నేను చాలా వెనక్కి పడిపోయాను, ఏం పర్లేదు, దేవుడు చెయ్యి వెళ్ళలేనంత దూరం లేదు, ఆయన లాగలేనంత లోతు లేదు. అర్థమైనా? దేవుని చెయ్యి వెళ్ళలేనంత దూరం లేదు, ఆయన లాగలేనంత లోతు ఏది కూడా, గుంట ఏది కూడా లేదు. కాబట్టి నువ్వు ఈరోజు వరకు ఆ రకంగా బ్రతుకుండి వచ్చావు, కొండ దేవుడు చెప్తున్నాడు రా, మళ్ళీ స్టార్ట్ చేద్దాంరా, ఫ్రెష్గా మొదలుపెట్టా. ఈ సంవత్సరమైనా కానీ నువ్వు 2019లో నీ ప్రయాణాన్ని సక్రమంగా నిర్వర్తిస్తావని చూడు. మీరు చేయకూడదనేటువంటి పని ఒకటే ఏంటంటే, నేను ఎదుర్కోతాను, నేను నేర్చేసుకుంటాను, నేను దున్యాస్తానని చెప్తే ఎప్పుడు కూడా బయలుదేరమాట. మన వల్ల ఏది కూడా కాదు. ఎందుకో తెలుసా? మానవుడు చేసేటువంటి పనిలో ప్రతి దాంట్లోనూ కూడా మన అమ్మగారు తిన్నటువంటి పండుగ బట్టి మంచి చెడు రెండూ ఉంటాయి. మనిషి చేసేటువంటి దానిలో ఎప్పుడు కూడా, కానీ దేవుడు నడిపించేటువంటి దానిలో మంచి మాత్రమే ఉంటుంది తప్ప చెడనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు. ఎప్పుడు కూడా మీ సొంత జ్ఞానంతోనూ మీ సొంత తెలివితేటల మీద ఆధారపడి బైబుల్ అర్థం చేసుకుందాం, బైబుల్ తెలుసుకుందాం అంటే కనుక దానికన్నా వ్యర్థ ప్రయత్నం ఒకటి ఏది కూడా ఉండదు. దేవుని యొక్క ఆత్మ ద్వారానే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోగలరు, దేవుని యొక్క ఆత్మ ద్వారానే అందులో ఉన్నటువంటి సంగతులు మీరు గ్రహించగలరు, దేవుని యొక్క ఆత్మ ద్వారానే అందులో ఉన్నటువంటి సంగతుల ప్రకారం మీ యొక్క నడకను మీరు కొనసాగించగలరు. ప్రారంభించగలరు అంటలేదు, కొనసాగించగలరు. చాలా మంది ప్రారంభించి వదిలేస్తారు, లేదు కొనసాగించదు. అంత వరకు కూడా ఆ దేవునితోనూ దేవుని యొక్క ఆత్మతోనూ ఆ నడకనేటువంటిది మనం కొనసాగించాలి. కాబట్టి అనుదినము కూడా దేవునితో సహవాసం చేస్తూ ఆ యొక్క నడకలో మనం ముందుకు ఎప్పుడు వెళ్తామో అప్పుడే మన జీవితం అనేటువంటిది ఫలభరితంగా ఉంటుంది. కాబట్టి యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయన ఎక్కడ తిరిగితే అక్కడ తిరిగారు, ఎక్కడ తింటే అక్కడ తిన్నారు, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు. వాళ్ళ కూడా దేవుడు చెప్పాడు, బాబులు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి నువ్వు శక్తి పొందేంత వరకు కూడా పరిగెత్తమన్నాడు. యెరూషలేములో కాచుకుని ఉండడం చెప్పాడు. కాబట్టి మనం అందుకు అతీతులము కాదు, ఎవరు కూడా కాదు. కాబట్టి మనం అందరం కూడా ఆయన మీద ఆధారపడాలి, ఆయన ద్వారానే నేర్చుకోవాలి. కాబట్టి నూతన సంవత్సరంలో ఇది ఒక తీర్మానం కింద మీరందరూ కూడా తీసుకోవడానికి ప్రభువుని సహాయపడగలండి. ప్రభువా, మీ మీద ఆధారపడి మేము వాక్యంలో నిలబడటానికి, అర్థం చేసుకోవడానికి, ముందుకు సాగడానికి మాకు సహాయం చేయండి. ఆ తర్వాత ఇందాక ఉదయం కూడా అందరికీ చెప్పినట్లుగా ఏది కూడా చెడ్డవాక్యం లేదు పరిశుద్ధంగా. ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఈ వాక్యం పలానా సిస్టర్ కోసం, పలానా బ్రదర్ కోసం, ఆశీర్వాదాలన్నీ నా కోసం అని చెప్పి అనుకో మాట్లాడు. అన్నీ మన కోసం, మా కోసం కూడా. నేను ఇప్పుడు చెప్పే ప్రతి మాట నా కోసము, మీకోసం, మనందరి కోసం. అంతేగాని నేను పుట్టింది మీకు చెప్పడానికి కాదు, మేము కూడా నేర్చుకోవడానికి. దేవుడు మాతో కూడా ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి మనందరి కోసం కూడా దేవుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని కూడా నాకే అన్నట్లుగా తీసుకోవడానికి మీ హృదయాలను సిద్ధపరచుకోండి. తర్వాత విశ్వాసము అనేటువంటి దాంట్లో ఎదగటానికి ప్రయత్నం చేయండి. చాలా మందికి విశ్వాసము అంటే పెద్ద రాకెట్ సైన్స్ అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. విశ్వాసం మీద పుస్తకాలు ఉంటే చదివేస్తూ ఉంటారు. విశ్వాసం అంత సింపుల్ థింగ్ మరొకటి ఉండదు. విశ్వాసం అంత సింపుల్ థింగ్ మరొకటి ఉండదు. ఏంటంటారేమో, భర్తలు ఉదయాన్నే మీ భార్య కాఫీ తీసుకొచ్చింది, ఉదయాన్నే మీ భార్య కాఫీ తీసుకొచ్చింది. ఎంతమంది దాన్ని టెస్ట్ చేస్తారు, ముందు పిల్లికి పోసి లేదంటే దాంట్లో మేటర్ పెట్టి పాయిజన్ పర్సంటేజ్ 0, ఓకే. మేబీ అనుకుని ఉండొచ్చు కొన్ని చుక్కలైతే పోతేమో, కానీ ఏగా పొద్దున్నే కాఫీలు నాకు విషయం చెప్తే పోతే పేడ వదిలిపోతే సంపూర్ణ తినేస్తానని పనుకుని ఉండొచ్చేమో. రోజు ఆ పెట్టాను ఎలుగుల మంది ఏమైనా కనిపించేమో, ప్రభా దీన్ని పరిశుద్ధపరచు, ఏదో ఉంటే తీసేయి, అలా తింటున్నారా? తింటలేరుగా. బయట బజార్లోకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తెచ్చుకుంటున్నారుగా. మరి అదే విశ్వాసం. నీ భార్య మీద నీకున్నది విశ్వాసమే కదా, నీకున్నది నమ్మకమే కదా. ఆర్టీసీ బస్సు ఎక్కుతున్నారు, ఆ డ్రైవర్ మాట్లాడుతున్నాను చూసారా? ఆడి డ్రైవింగ్ వచ్చే రోజు తెలుసా అసలు? అసలు ఆడ మెంటల్ కండిషన్ బాగుందో లేదో తెలుసా? నేను ఒకసారి బస్ ఎక్కాను, మంచి దట్టంగా ఉన్నా డ్రైవర్, యాక్సిడెంట్ మీద కాదు అసలు కూర్చున్నాడు. దాన్ని కాదు ఇంట్లో ఏం తింటే ఏదైనా ఎత్తుడు తప్పుకోవాలి తప్ప ఏం తప్పుకోవట్లేదు. అప్పుడు చేశాను తప్ప తేడా వస్తే పైకి తీసుకెళ్ళి ఎక్కడ వదిలేదు. ఇప్పుడు ట్రైన్లో ఎక్కి ప్రశాంతంగా కూర్చుంటున్నారు, మీలో ఎంతమంది గ్యారంటీ ఉంది ఇంజిన్లో డ్రైవర్ ఉన్నాడని? నమ్మకమేనా ఇంజిన్లో డ్రైవర్ ఉన్నాడు, డ్రైవరే తీసుకెళ్తారా అని చెప్తుంది? ఒకసారి అలాగే కదా నార్త్ ఇండియా యాక్సిడెంట్ అయింది, ఇద్దరు డ్రైవర్ని చంపేసి ట్రైన్ వదిలేశారు నక్సల్స్. అది నెక్స్ట్ స్టేషన్లో ఉన్న ఒక ట్రైన్ పుద్దుకొని యాక్సిడెంట్ అయ్యింది, చాలా మంది చచ్చిపోయారు, 400 మంది చచ్చిపోయారు. డ్రైవర్ లేడా కదా, ట్రైన్ వెళ్ళిపోతున్నాం, మనం తాపీగా కొడుకుంటున్నాం, పాట వింటున్నాం, ప్రకృతిని చూసి ఆనందిస్తున్నాము. ఈలోపు ఎవరైతే తలపట్లు కట్టుకుని ఎదురొస్తారు నా అని చెప్పాను. డాడీ వెళ్ళేది నేను మా వైజాగ్లో దిగాను, వైజాగ్ ఎప్పుడో ఎక్కువైంది రానా, ఒకసారి కింద చూడంటారు. ఏంటి నమ్మకం? ఆటో డ్రైవర్లో ఆటోలోకి ప్రశాంతంగా కూర్చున్నారు, ఏంటి మీ నమ్మకం? మీ భర్త వెనక ప్రశాంతంగా కూర్చున్నాడు, వీళ్ళని ఎక్కడ పడేయండి అని చెప్పాడు. బిడ్డ తన తండ్రి వెనక ప్రశాంతంగా కూర్చుంటాడు, మా డాడీ సక్రమంగానే డ్రైవింగ్ చేస్తాడు. అన్నకి సందీప్ మీద అంత విశ్వాసం. ఇన్నోవా వెనక సీలింగ్ వెనకాల కూర్చున్నప్పుడు నేను ఎదురుపోయినా పర్లేదు నా సందీప్ తీసుకెళ్తాడు అని చెప్పాడు. ఇదే విశ్వాసం అంటే, అదే ప్రభు మీద పెట్టుకోమంటే మాత్రం ఇవాళ చెప్తారు ప్రభు అని చెప్తాను, మళ్ళీ రేపొద్దు నీలాగాలని ప్రభు, మళ్ళీ మనసులో నమ్మకం, మళ్ళీ ప్రతిరోజు కూడా ప్రార్థన దానానికి గుర్తు చేయాలి, మీ ఆయన గుర్తు చేయని చూద్దాం అనగా. ఏదన్నా ఒక మాట చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేసే లోపు 10 సార్లు చెప్పండి అదే విషయాన్ని. ఏమంటాడు ఎందుకు సొలబెడతారు, కొద్ది నుంచి చెప్తున్నా మాకు గుర్తుంది అన్లెస్ ఆయన గజిని అయితే తప్ప. గజిని అయితే ఏం చేస్తారు, మెడ పోడేస్తారు బియ్యం కేజీ ఇంకా పోడేసి కృష్ణ ఎంత లేదు నూనె ఎంత ఇవన్నీ తీసుకురావాలి అని చెప్పని చెప్తారు. కానీ ప్రభు దగ్గర అలా ఉంటున్నామా మనం? ఒక విషయాన్ని చెప్పి నా ప్రభుకి ఏదైనా ఒక విషయం చెప్తే ఆయన ఖచ్చితంగా నేను చేస్తాడు అనేటువంటి విశ్వాసం, నేను ఎన్నడూ విడవను ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు నాతో పాటు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం, నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అనేటువంటి దేవుడు మీకు ఒక విషయం చెప్పాలి. మీ కష్టంలోనూ మీ సుఖంలోనూ ఎప్పుడు కూడా మీతోనే ఉన్నాడు. మీకు అనిపించినా అనిపించకపోయినా చాలా మందికి ఏంటో తెలుసా, ప్రభు యొక్క సన్నిధి వారితో పాటు ఉంది అని అనిపించినా వాళ్ళకి ఏదో ఒక సూచన కావాలి, ఒళ్ళు గగుర్పరచడం, రెండు పక్కన ఎవరో నడిచినట్టుగా ఉండటమో, రెండు ఏదో ఒక సూచన కావాలి వాళ్ళకి, ఒక వెలుగు కనిపించడం పెట్టాలో. గిద్దెలు గారు అడిగినట్టుగా మనం రకరకాల సూచనలు అడుగుతూ ఉంటాం, ఎందుకని నమ్మకం తక్కువ ఏమో ఎందుకు వచ్చింది. కానీ మనమైన ప్రభు చెయ్యి విడిచిపెట్టి పరిగెడతామేమో, కానీ ప్రభు మాత్రం మన చెయ్యి ఎప్పుడు కూడా విడిచిపెట్టాలి, అది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన మీతో పాటే ఉన్నాడు. ఇది ఒక పక్క సంతోషం కలిగించే విషయం, మరో పక్క భయం కలిగించే విషయం కూడా ఉంది. లేదు నువ్వు పాపం చేస్తున్నప్పుడు కూడా నీ పక్కనే ఉన్నాడు, గుర్తుపెట్టుకో. 4 గోడల నుంచి ఎవరు చూడటం లేదు కదా అని చెప్పి నువ్వు వచ్చి పాపం చేసిన సమయంలో నీ పక్కనే నుంచున్నాడు, నేను చూసాను. ఈ స్త్రీ నేను తప్ప ఎవరు లేరు కదా అనుకుంటున్నావే, ఈ పురుషుడు నేను తప్ప ఎవరు లేరు అనుకుంటున్నావే, నేను మందు పెట్టింది ఎవరో చూడలేదు కదా, చీకట్లో నేను ఎక్కడో ఊరు పెడితే అవుతున్నాను అనుకుంటున్నాను. ప్రభు సన్నిధిలోనే ప్రభు కళ్ళేదు కానీ నువ్వు చేస్తున్న ప్రతి పాపాన్ని కూడా చేసి గుర్తుపెట్టుకో. ప్రభు యొక్క వాక్యం రెండంచెలకు అర్థం కలిగింది. రెండంచెలు నీ కష్టంలో సుఖంలో కన్నింటిలోనూ నీకు తోడుగా ఉంటాడు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు కూడా నువ్వు పక్కనే ఉంటాడు. కానీ దుఃఖపడతాడు, ఏడుస్తాడు, అయ్యో నువ్వు బాధపడిపోతున్నాడు, పాపంలో పడిపోయాడే అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలాగా ఈ సంవత్సరంలో ఆయన ప్రభువును దుఃఖపెట్టకుండగా, వెలుగులో ఒక జీవితం, చీకట్లో ఒక జీవితం కాకుండా, నాలుగు గోడల నుంచి ఒక జీవితం, బయట సమాజంలోకి వచ్చినప్పుడు ఒక జీవితం కాకుండా, రెండు ఒకటిలాగా మనం బ్రతుకుతామా లేదా, నా హృదయంలో ఏదైతే అనుకుంటానో అదే నా మాట, అదే నా తలంపు అన్నట్టుగా ఉందామా, లేదంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్తూ బ్రతుకుతాము. ఈ సంవత్సరం అయినా సరే నిర్ణయమైనటువంటిది తీసుకోండి, నమ్మకం ఉంచుకోండి, ప్రభు నాతో పాటు ఉన్నాడు అని చెప్పండి. ఏ కష్టంలో అయినా ఏ సుఖంలో అయినా సరే ప్రాణం పోయే సమయంలో కూడా మీరు ఎప్పుడు కూడా ఆ యొక్క ధైర్యాన్ని కానీ ఆ యొక్క విశ్వాసాన్ని కానీ నమ్మకాన్ని కానీ ఎప్పుడు కూడా కోల్పోకూడదు. ఆయన ఎప్పుడు మీతో పాటుగానే ఉన్నాడు. ఆ తర్వాత ప్రార్థన విషయంలోనూ తర్వాత అడిగేటువంటి వాటి విషయంలోనూ కూడా ఈ సంవత్సరమైనా కానీ మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనకు ఏది అవసరమో అడిగి దాన్ని సంపాదించుకున్నాం తప్ప, ప్రభువా నువ్వు నన్ను ఏం కావాలని కోరుకుంటున్నావో అలాగే నన్ను తయారు చేయి ప్రభువా, అందుకు నన్ను సిద్ధపరచు, అదే నా ప్రార్థనగా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పని ఈ సంవత్సరమైనా కానీ మనం ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు కూడా లిస్ట్ ఇచ్చి చెప్పింది చాలు ప్రభు, ఎక్కడి నుంచి అయినా సరే ఆయన ఏం కోరుకుంటున్నాడో ఆ విధంగా తయారవడానికి మనం ప్రార్థన చేసుకుని సిద్ధపాటుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని ఒక ప్రశ్నని తను సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు కూడా మీరు చాలాసార్లు ప్రార్థన చేస్తుంటారు, మేబీ ఒక 100 సార్లు ప్రార్థన చేస్తుంటారు అనుకోండి, మీ ప్రార్థనలన్నింటినీ దేవుడు సమాధానం దయచేశాడా లేదా? దాదాపుగా సరే 100లో 50% 60% దయచేశాడని అనుకుందాం. 101వ సారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 60% నా ప్రార్థనలో వచ్చినటువంటి సమాధానాన్ని బట్టి నేను కలవర పడకుండా ఉంటాను అన్నటువంటి వాడు ఎవరైనా? ఇంతకుముందు నాకున్న కష్టాల్లో ప్రార్థన చేసినప్పుడు నా దేవుడు నన్ను విడిపించాడు, కాబట్టి ఈ సంవత్సరంలో నా కష్టం వస్తే కనుక గత కాలంలో దేవుడు నాకు చేసినటువంటి మేలును నాకు ఇచ్చినటువంటి సమాధానాలను నేను సరి చేసుకుని దాన్ని బట్టి నేను ధైర్యంగా ఉంటాను, ప్రభు ఈ ప్రార్థనకి సమాధానం దయచేస్తాడని నేను కలవరపడను, అధైర్యపడను, నిబ్బరంగా ఉంటాను, ముందుకు సాగిపోతాను అనేటటువంటి వాడు. 101వ సారి కూడా నువ్వు కలవరపడితే, నువ్వు అధైర్యపడితే నీలో ఉన్నది విశ్వాసం అని అనిపించుకో, అది నమ్మకం అని చెప్పి అనిపించుకో. ప్రభు దగ్గర ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే మా నాన్న దగ్గరికి వస్తే ఎంత అయిపోదు, మా నాన్న చూసుకుంటాడు. పిల్లవాడికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కష్టం దగ్గరికి వస్తారు, పేరెంట్స్ దగ్గరికే వస్తారు. ఎందుకని? మా నాన్న ఉన్నాడు, మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు అనేటువంటి ధైర్యం. ఆ ధైర్యం మనకు లేదే ఈరోజు. మీ పిల్లలకి చెప్తారే, రే నీకే వచ్చినా నేను ఉన్నాను, నేను బతుకున్నంత వరకు నీకే రోడ్డు రాకుండా చూసుకుంటానురా అని అంత భరోసాలు ఇస్తారు, అటన్నింటినీ నిలబెట్టుకుంటారు కదా తర్వాత విషయం. ఎందుకంటే కొన్ని మీ శక్తికి మించినవి రావచ్చు, మీరు చేయలేనటువంటిది రావచ్చు, అప్పుడు మీరేం చేయలేరు. కానీ ప్రభువుకి అసాధ్యమైన ఏదైనా ఉందా? మాట ఇస్తే తప్పకుండా ఉంటాడా ఆయన? అలాంటి దేవుడు నీకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు పరిశుద్ధి గ్రంథంలో, నేనున్నాను నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రోజున మనకు ఆ ధైర్యం లేదు, మా నాన్న నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు, ఈ సమస్త విశ్వాన్ని ఏలేటువంటి రాజు నా తండ్రి. ఒక సీఎం వాగ్దానం చేస్తే పొంగిపోతున్నాం, ఒక పిఎం ఏదైనా పథకం ఇస్తే ఓ చక్కని ఉద్దేశుకుంటున్నాం, మరి విశ్వాన్ని ఏలేటువంటి నీ తండ్రి ఎన్ని ఇస్తే ఏ వద్దలే చదవరా అన్నట్టుగా ఉంటున్నాం. మన దృక్పథం మారదు, మన కను దృష్టి, మన ఆలోచన విధానం మారదు. ఇప్పుడు ఎవరైనా ఒక నడవలేనటువంటి స్థితిలో ఇక్కడ వచ్చారనుకోండి, సపోజ్ అమ్మ ప్రార్థన చేశారు, ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా అందరూ కూడా మరి చప్పట్లు కొట్టి ఆహా సూపర్ డోపర్ అని ఎంతమంది అంటారు, చేయండి ఎంతమంది ఆహా సూపర్గా చేశారు ఏమిటి అంటారు. ఏమో మీరు ఏదైనా అన్నారంటే మేము ఎంత కూడా ఎత్తుకొచ్చింది ఏదో కౌంటర్ అంటారనంటే పరిస్థితి నిజమే. మీరు గనక అద్భుతం సూపర్ అంటే నీ అంత అవిశ్వాసం లేదు, నిజమే చెప్తున్నా నీ అంత అవిశ్వాసం ఒక లేదు. చెయ్యలేడేమో అని అనుకున్నావా? అప్పుడు ఏమో ఎందుకు చప్పట్లు పెడతాం అప్పుడు సూపర్ అండి సాక్షాత్ అండి టీవీలు పగిలిపోతుంది స్క్రీన్లు వీడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి. మరి వాడు నడుచుకుంటే వెళ్ళకపోతే దేవుడు దేవుడు కాదు, తెచ్చింది ఎవరి దగ్గరికి? నీ దగ్గరికి కాదు, నీ వెనకాలను వేసుకోవడం దగ్గరికి వేసుకోవడం నడిపిస్తాడు. అందులో ఆశ్చర్యం ఏమండి, అద్భుత కార్యం అండి మిరాకిల్ అండి నీ పొందండి. అది నార్మల్ విషయం దేవుడికి, నథింగ్ అది దేవుడికి. నీకు నీ అవిశ్వాస హృదయం కాదు అద్భుతం ఆశ్చర్యం. నా దేవుడి మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఆశ్చర్యపడ్డు దాని గురించి ఓ ఉప్పని కూడా మా ఇంట్లో ఇవన్నీ కావాలండి. మా డాడీ పవరేంటో నాకు తెలిసింది, వీళ్ళు మా నాన్నేంటో నాకు తెలుసు, నా దేవుడు చేస్తా. చెయ్యకపోతే ఆశ్చర్యపో, చేస్తే ఆశ్చర్యం అండి చెల్లాలంటే. ఆ తర్వాత దేవుని యొక్క మనసును ఆయన యొక్క హృదయాన్ని నేను అర్థం చేసుకుని ఈ సంవత్సరం అయినా సరే ఆయన నొప్పించకుండా ఉంటాను అని చెప్పిన మనలో ఎంతమందిని తీర్మానం చేసుకుంది. దేవుని యొక్క మనసును ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని నేను ప్రవర్తిస్తాను, ఆయన ఇష్టమైన పని నేనేది కూడా చేయను, ఆయన మెచ్చుకునేటువంటి పని ఆయన సంతోషాన్ని కలిగించేటువంటి పని నేను చేస్తాను. మీ పిల్లవాళ్ళని ఎప్పుడైనా సరే మీ మాటకు వ్యతిరేకంగా కానివ్వండి, మీకు ప్రాణం విసిగించేటువంటి విధంగా చేస్తున్నారనుకోండి, మీ మనసులోకి వచ్చేటువంటి తలం పెట్టి వీడిని గెంటేస్తే బాగుంటుంది అని చెప్తారు. కానీ కన్న ప్రేమను బట్టి మీరు గెంటేస్తారా? గెంటే వాడు ఎంత జులాయిగా వచ్చినా ఇంట్లో ఆశ్రయిస్తారు, వాడికి అన్నం పెడతారు. కానీ మీ హృదయానికి సంతోషం కదా ఉండదు. అలాంటి జులాయి బిడ్డలను ఉన్నావని చూడు. దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా దేవుడు జీవించుకున్నటువంటి జీవితం జీవించుకుండగా సరిదిద్దుకోమని సరిదిద్దుకోకుండా ఆశ్రయం పొందుతూ ఎక్కడ లోకంలో సంఘంలో ఆశ్రయం అనేటువంటిది పొందుతూ ఆయన దగ్గర ఆయన ఇచ్చినటువంటి ఆహారాన్ని తింటూ ఆయన ఇచ్చినటువంటి వస్తువుల ద్వారా నీ శరీరాన్ని పోషించుకుంటూ ఆయన హృదయానికి మాత్రం దుఃఖం కలిగించేటువంటి బిడ్డగా నువ్వు ఉంటున్నావని ఒకసారి సరి చూసుకుంది. తర్వాత మీకు ఇచ్చినటువంటి దాని విషయంలో ఇదంతా కూడా నా కష్టార్జితంతోనూ నా చెమటతోనూ నేను సంపాదించుకున్నాను అనేటువంటి భావనలోకి పోకుండా ఈ సమస్తాన్ని కూడా దేవుడే నాకు దయచేశాడు, కేవలం నేను దీన్ని కాపలాదారుగా ఉంటాను అనేటువంటి మనస్సును మనం డెవలప్ చేసుకోవాలి. ఈ లోకంలో నేను ఏమై ఉన్నానో అది నీ దైవమే అని చెప్పిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకున్నా ఏమి కలిగి ఉన్నా కానీ అదంతా కూడా దేవుడు మనకి దయచేసింది. మనమందరం కూడా కేవలం దానికి కాపాదారులు మాత్రమే అని గుర్తుపెట్టుకుని దేవుడు ఇచ్చేయని అన్నప్పుడు దాన్ని ఇచ్చి వేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగినటువంటి మనసుతో ఉంటాయి. అంతేగాని లోపల ఏడుపులు కడపలు మొక్కలు ఎత్తుకోకుండా తొలిగింతలు పెట్టేసేసి పైకి మాత్రం తీసుకోండి. ఇవ్వమన్నాకి ఇవ్వకపోతే ఏమొచ్చి పడిపోద్దు అని పై ఆ పై ఒప్పిస్తాను. ఎందుకని చాలా మంది పాస్టర్ ఆల్రెడీ చెప్పేస్తున్నారు ఇవ్వకపోయావా శాపం, ఏమైందో చూసుకోవాలి పోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వబడ్డారు యోగికి ఎలాగైతే తీసేస్తాడు నీకు ఎలాగైతే తీసేస్తాడు అన్నట్టు మాట్లాడతాను. దాంతో బయటకు పోయి ఏదో జరగకుండా ఉండడానికి మనం ఇస్తున్నాం తప్ప, అయ్యా ఇదంతా నువ్వు నాకు ఇచ్చిందే కదా, నేను సంపాదించుకునేవాడు ఇందులో, నా జ్ఞానం ఏమి ఉంది, నువ్వే తీసుకో, ఇది నీదే, నా దగ్గర నువ్వు అడుగుతావేంటి ప్రభువా, హక్కు నీది, నీకే కావాలి తీసుకో అన్నట్లుగా మన యొక్క ప్రవర్తన మన యొక్క హృదయం అనేటువంటిది నూతన సంవత్సరంలో ఉండాలి. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి విషయంలోనూ, దేవుణ్ణి వెంబడించేటువంటి విషయంలోనూ కూడా పూర్ణ హృదయంతో ఆయన వెంబడించడానికి, పూర్ణ హృదయంతో వాక్యం గద్దించేటువంటి చోట మనల్ని మనం తగ్గించుకుని మనల్ని మనం కడుక్కోవడానికి పశ్చాత్తాపడటానికి కూడా ఈ సంవత్సరం మనల్ని మనం సిద్ధపరచుకుంటాం. ఒకటి వాక్యం చదవటం, రెండవది వాక్యాన్ని ధ్యానించి అర్థం చేసుకుని అందులో ఉన్నటువంటి సారం మన జీవితంలో నింపుకోవడం, దాన్ని పూర్ణ హృదయంతో చేయాలి, ఏడుస్తూ చేయకూడదు, సంతోషంతో చేయాలి, ఆనందంతో చేయాలి. నా తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డగా నేను మారాలి, ఇంకొక రకంగా చెప్పనా నా భర్తకి ఇష్టమైనటువంటి భార్యగా నేను మారాలి అని చెప్పి సంఘం ఆలోచించాలి. ఇప్పుడు కూడా పైన ఎవరు వధువు సంఘం కోసం ఎదురు చూస్తున్నటువంటి భర్త, నా భర్తకి ఇష్టమైనట్టుగా నేను మారాలి, లేదంటే నా తండ్రికి ఇష్టమైనటువంటి బిడ్డగా నేను మారాలి అని చెప్పని మీరు ముందుకు సాగాలి. ఈ ప్రయత్నంలో చాలా మంది అంటారు మాకు కావాల్సిన సదుపాయాలు లేవు కదా, లేకపోతే నా టైం లేదు కదా, లేకపోతే నా పలానాది లేదు కదా, లేకపోతే నా సాకు చెప్పదు దయచేసి. ఎందుకు తెలుసా, పొద్దున అన్నట్టు మాట మాట్లాడారు, పొద్దున నిన్న యోసేపుతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడాడు, దేవుడు యోసేపుతో ఎన్నిసార్లు మాట్లాడాడు, అస్సలు నోరు విప్పి ఒక మాట కూడా మాట్లాడాడు, రెండే రెండు కళలు చూపించాడు, కళల్లో కూడా మాట్లాడాడు, రెండు సింపలిజంగా రెండు దర్శనాలు చూపించాడు, నక్షత్రాలు సూర్యచంద్రులు తర్వాత వరిగడ్డి పనులు లేదా గోధుమ పనులు చూపించాడు. అంతేగాని తను జైల్లో ఉన్నప్పుడు కానీ, పోతిఫర్ ఇంట్లో నిందవైపోయినప్పుడు కానీ, మరి తను అమ్మకి చేత అమ్మవైపోయినప్పుడు కానీ, యోసేపు ఏ పైన వెళ్ళు నీ వెనకాల నేను ఉన్నా అని చెప్పి ఏమైనా అభయహస్తం ఇచ్చాడా, ఎవరైనా ప్రవక్త వచ్చి దేవుడు నీకు తోడుగా ఉండేలాగా అని ప్రవచించి వెళ్ళిపోయాడు, ఏమీ చేయలేవు, ఎవరి ప్రాయంలో ఉన్నాడు, కఠినమైనటువంటి శోధనను ఎదుర్కొన్నాడు, దేవుడి గురించి ఎంతగా తెలుసుకున్నాడు తెలుసా, పరాయమైన భార్యను ముట్టుకోవద్దు అని చెప్పుకుని కొండ మీద ఎప్పుడో 500 సంవత్సరాల తర్వాత మోషేకి చెప్తే ఆ మొక్క మనవడికి ముందే తెలిసింది, ఆదిగంధంలోనే తెలుసుకుంది. దేవుని యొక్క హృదయాన్ని అంతగా ఎరిగిన వాడు యోసేపు, నా దేవునికి విరోధంగా నేను పాపం చేస్తూ ఉన్నాను, నా దేవుడు చూస్తూ ఉన్నాడు, నా దేవుడు నా పక్కనే ఉన్నాడు, ఆ పేరు రాయలేదు బైబిల్లో, పోతిఫర్ భార్య నేను నీతో ఎలా సహించగలను, నేను నీతో ఎలా పాపం చేయగలను అని అన్నాడు. కానీ ఈ రోజు వరకు మనకు ఆ సెన్స్ ఆఫ్ మైండ్ రావట్లేదు, దేవుడిని పక్కన పెట్టుకుంటున్నాం, ఎన్ని సెటైర్ వేయాలని సెటైర్ వేస్తాం, ఎన్ని జోకులు వేయాలని జోకులు వేస్తున్నాం, చాలా మంది ఎన్ని 48 మేళాలు మాట్లాడాలి అవి కూడా మాట్లాడతారు, సోకాళ్ళు వేస్తాం. ఈ రోజున నేను రక్షణ పొందింది 2000 సంవత్సరం జనవరి 1వ తారీఖు 2018 అంటే రేపటికి నేను బాప్తిజం తీసుకుని 19 సంవత్సరాలు. ఒక రకంగా నేను ఎప్పుడు కూడా భర్తే అనేటువంటిది అనుకుంటే రేపే అనుకుంటాను, పాత భర్తే నేను చేస్తాను మర్చిపోయాను, ఎప్పుడు నా వయసు 19 సంవత్సరాలు అంతే. ఇప్పటి వరకు కూడా నేను చూసినటువంటి దానిలో నా అనుభవం ఏంటంటే, ఒక క్రైస్తవుని నా స్నేహితుడిగా కలిగి ఉండటానికన్నా ఒక అన్యుని నా స్నేహితుడిగా కలిగి ఉండటానికి నేను ధైర్యంగా ఉంటాను, అది నా అనుభవం. ఒక క్రైస్తవుని స్నేహితుడిగా కలిగి ఉండడానికి భయం నాకు అనుభవాలు. ఒక సమయంలో ఏమనుకున్నాను తెలుసా, బైబిల్ పట్టుకొని క్రైస్తవుడు అనేవాడు లేని ద్వీపం ఏదైనా ఉంటే ప్రభువా నన్ను అక్కడ గీసిన పడి నేను ఒక్కడే ఉంటాను, ఏం అసలు నేను ఒక్కడే ఉంటాను ప్రభువా, అది నాకు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ యోసేపు ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో దీనికన్నా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం ఉత్తమం అనిపించేటువంటి పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడ్డాడు. కానీ దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? ఫరోకి నిన్ను తండ్రిగా నియమించాను అన్నాడు. ఫరో మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టు. పేరుకే ఫరో కింద అని యాక్చువల్గా చూసుకుంటే ఫరో మీద అంటే ప్రపంచ అధినేతగా కూర్చోబెట్టాడు. ఈరోజు మనల్ని ఎందుకు కూర్చోబెట్టలేదు? మీ ప్రవర్తన అలా లేదు, దేవుళ్ళని నడకలా లేదు, దేవుళ్ళు నీకున్న భయం అలా లేదు. కేవలం భక్తి ఉంటే మాత్రమే సరిపోదు, భయము భక్తి రెండు ఉండాలి దేవుళ్ళు ఎప్పుడు కూడా. మళ్ళీ చాలా మందికి ఏంటో తెలుసా, భక్తి ఉంది, కన్నుల కొద్దీ ఉంది, కానీ భయం లేదు దేవుడు. దేవుడి భయం కూడా ఉంది, భక్తి ఒకటి మాత్రమే సరిపోదు. మిమ్మల్ని ప్రశ్న చెప్పండి, అబ్రహాంకి ఏ బైబిల్ చదువుకొని దేవుడు ఎదిగాడు, విశ్వాసం తండ్రిగా మారాడు? అబ్రహాము ఏ భాస్కర్ ప్రయత్నించుకున్నాడు? ఏ విశ్వాసం చేత బలపడ్డాడు? అబ్రహాము ఏ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో బైబిల్ గురించి చదువుకున్నాడు? ఏ యాండ్రాయిడ్ ఫోన్ పట్టుకుని మెసేజ్ విన్నాడు? ఏ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? దేవుడు ఎప్పుడో కనిపించి మాట్లాడితే అదే ముఖం. అయ్యే ఇస్సాకుతో చెప్తాడు, ఇస్సాకు యాకోబుతో చెప్తాడు, యాకోబు యోసేపుతో చెప్తాడు. ఇలా నోటి మాట ద్వారా వాళ్ళు దేవుడి గురించి ఒకరినొకరు తెలుసుకున్నారే తప్ప మనకులాగా పరిశుద్ధ గ్రంథం లేదు. వాళ్ళు చెప్పడానికి పాస్టర్ లేరు, ఇంటర్నెట్ లేదు, కామెంటరీ లేవు, పుస్తకం అనేది లేదు. ఆ రోజుల్లో బైబిల్ మీద రాయబడేది బలపరచడానికి సాటి విశ్వాసం లేదు. కానీ వాళ్ళ సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి వసతులతో మన సాక్ష్యం ఎలా ఉన్నాయి? 2019లో అయినా ఈ పరిస్థితి మారుతుందా? ఇన్ని పుస్తకాలు బైబిల్ గురించి అర్థం చేసుకోవడానికి ఇన్ని వనరులు అన్ని కూడా మన దగ్గర పెట్టుకొని దిక్కుమాల ప్రోగ్రాం నాకు తెలిసి ఒకే ఒకసారి ఏంటో జనాల దగ్గర ఆత్రంగా చూస్తున్నారని చెప్పి జబర్దస్త్ ఒక ప్రోగ్రామ్ చూసి నాకు తెలిసి దాని నుంచి దిక్కుమాల ప్రోగ్రామ్ కూడా లేదు. అవి చూడటానికి దేవుడు మనకి సెల్ఫోన్లోనే టెక్నాలజీస్ ఇచ్చింది. పాటలు వినడానికి, అద్దెమైనటువంటి పాటలు వినడానికి, ఫేస్బుక్లో చెత్త మాట్లాడుకోవడానికి కానీ, లేదా వాట్సాప్లో కాలక్షేపం చేయడానికి కానీ, దాన్ని కూడా ఒక సాధనంగా ఉపయోగించి దేవుడిని లెక్కడుతున్నాడు. జాగ్రత్త, నీకు అతి సులువుగా నా వాక్యాన్ని నీకు అందుబాటులోకి తెచ్చాను, ఈ యొక్క సాధనం ద్వారా నువ్వు ఏం చేశావు అని అడగబోతున్నాడు. ఏం సమాధానం చెప్తావు మీ ఇష్టం, సిద్ధపరచుకోండి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ వస్తువులు లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఎదిగారు. మా కుటుంబంలో ఒక సాక్ష్యం చెప్తున్నాను వినండి. మా అక్క వాళ్ళ అత్తగారు ఉంటారు, నాకు వరుస తెలియదు తెలుసుకోండి, మీకు తెలుసు కాబట్టి. అత్తగారు అమ్మగారు అంటే ఆమె ఎంత పెద్ద ముసలామో ఆమె ఎప్పుడు ముట్టుకుంటుందో అర్థం చేసుకోండి. అక్క వాళ్ళ అత్తగా అమ్మ చాలా ముసలా చనిపోయింది పల్లెటూరులో. అసలు ఆ ఊర్లో చర్చనే లేదు, అసలు క్రైస్తవం ఏమంటే కూడా వాళ్ళకి అసలు అవగాహన లేదు. ఎంతసేపు కూడా ఊరు బయట గూడెంలో ఉంటారు క్రైస్తవులు. అత్తగారికి వాళ్ళకి ఏ విధమైనటువంటి జ్ఞానం లేదు. వాళ్ళ హిందూస్ వాళ్ళ ఊళ్ళో ఉంటారు. చనిపోయింది, తర్వాత పైకి వెళ్ళిన తర్వాత అమ్మ నేనే దేవుణ్ణి, ఇప్పటి వరకు నీకు టైం రాలేదు, నిన్ను తర్వాత తీసుకెళ్తాను, కిందకెళ్ళని పంపించేశాను. ఒకే ఒక మాట మాట్లాడాడు, నేను దేవుణ్ణి అమ్మా, నీ టైం ఇంకా రాలేదు, తర్వాత రాలే పంపించేశాను. కిందకు వచ్చి కళ్ళు తెరిసి రే బయలు పెట్టున్నాను. ఏంటో తెలుసా, అప్పుడే పాడి మీద పెట్టేశారా? ఏమి వెంటనే జరిగింది కాదు, పాడి మీద పెట్టేశారు. పొలవని ఏడుతున్నారు, లేచింది పాడి నుంచి కూర్చుని లేచి బయలు దగ్గర. ఆమె జీవితంలో ఎప్పుడు చచ్చిగలడో నాకు తెలియదు, ఎప్పుడు చచ్చిగలడు. ఒక్క పాస్టర్ గారి చేత ఒక్క మాట ఉంది, ఒక మెసేజ్ ఏమో నాకు తెలియదు, ఆమె చుట్టూ ఒక విశ్వాసం రావడం నాకు తెలియదు. చదవడం రాదు, కేవలం బైబిల్ చేత పట్టుకుంది. ఆ రోజున చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి ఆ మాట చూసినటువంటి ఆ చూపుతోనే తర్వాత మరలా దాదాపుగా 15-20 సంవత్సరాలు బతికింది. మా వల్ల కాల, మా ఫ్యామిలీలో ఒక్కడ వల్ల కాలాన్ని మంచడం, వాళ్ళు పెద్ద కుటుంబం ఆ ఊళ్ళో, ఒక్కడ వల్ల ముసనా బతికింది, క్రైస్తవ రాలయాన్ని బతికింది, పాదించుకుంది. చివరి గట్టిగా చెప్పి మరీ వెళ్ళింది, తగల పెడతాను రాయి కొడుకుల నుంచి ఒకటే అంది, ఎరా మీ దాని ప్రకారం ఆకలి దొరికి తీర్చాలిగా, నా వదిలేసాను రా, నా దేవుడు నన్ను వదిలేసాను, మీ దాని ప్రకారం ఆకలి దొరికి తీర్చాలిగా పాత పెట్టినట్టు పాత పెట్టారు. ఆమె చూసి మా ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలి, ఇన్ని మెసేజ్ విని, ఇన్నిసార్లు బైబిల్ చదివి గద్దించబడి, దేవుడి గురించి ఎన్నో సాక్ష్యాలు విని, సాటి సహోదరులు కూడా చూసి మనం మనం ప్రేరేపించుకోకుండా, మనల్ని మనం ఉద్దేశపరచుకోకుండా ఎంత కావాలని కనిపిస్తున్నాము. కనీసం ఈ 2018 దానికన్నిటికీ టాటా చెప్పేసేసి వాటన్నిటిని కూడా సమాధి చేసి ఒక నూతనమైనటువంటి సిద్ధపాటు 2019 కానీ మనం చేయగలమేమో ఒకసారి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత దేవుని యొక్క చిత్తం ఏమైందో నా జీవితంలో తెలుసుకుని దాని ప్రకారం నా జీవిత ప్రయాణాన్ని నేను సరిచేసుకుంటాను అనేటువంటి దాని విషయంలో కూడా నాకు సిద్ధపడాల్సింది. ఇందాక నేను అడిగాను కదా, పైకి వెళ్ళిన తర్వాత నా కోసం ఏం చేశానని దేవుడు అడిగితే, ప్రభువా నీ చిత్తాన్ని నేను నెరవేర్చి వచ్చాను అని మనం చెప్పగలమా? పౌరులాగా ప్రభువా రన్నింగ్ రేస్ పెట్టావు కదా, చివరి కంటే పరిగెత్తేశాను ప్రభువా, అయిపోయిందని చెప్పగలమా? ఎలా ఉంది మన జీవితం? అది మన ప్రార్థనగా ఉందా? ప్రభువా పైకి వచ్చిన తర్వాత సిగ్గుపడనక్కర్లేని వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా అని చెప్పేటువంటి ప్రార్థన అందరము మన ప్రార్థనలో ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏమిటో మనం తెలుసుకోవాలి, దాని ప్రకారంగా మన జీవితాన్ని డైరెక్షన్ మార్చుకోవాలి, అవసరమైతే దిద్దుకోవాలి, అవసరమైనది నేర్చుకోవాలి, దాని విషయంలో కూడా మనం సిద్ధపడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా వేషధారణ అనేటువంటిది తొలగించుకోవాలి. నువ్వు నిజమైన భక్తులు కాకపోతే కాదు చెప్పు, అందులో తప్పే ఉంది. ఈ రోజున అబద్ధం చెప్పి ఎంతమందిని మోసం చేసి లేకపోతే నరకంలో కాలేకంగా కూడా మహాయితి 20 సంవత్సరాలు వస్తారండి, ఒక 20 ఏళ్ళు అనుకోండి మీకు, ఇంకా ఎలా బతుకుతావు, 40 ఏళ్ళు బతుకుతావు, లేదంటే ఒక 50 ఏళ్ళు బతుకుతావు, 50 ఏళ్ళు ఊహించుకో, తర్వాత జీవితాంతం సంతోషంగా బతకచ్చు కాదు, ఏది తెలివి చెప్పండి? 40 ఏళ్ళు బతకడం కోసం అబద్ధంలో బతికి తర్వాత జీవితాంతం మంటల్లో కాలటం తెలివైన వాడి పని, లేకపోతే 40 సంవత్సరాలు ముఖం మీద ఊహించుకుని ఆ తర్వాత ఎల్లప్పుడు కూడా పరలోకంలో ఉండడం తెలివైన పని, ఏది తెలివైన పని? వాడిని తెలివేవాడు అంటారు. మన ముందు దేవుడు ఏముంచాడో అది గ్రహించడానికి ప్రయత్నం చేయండి, ఏ లోపడో అది చూడడానికి ప్రయత్నం చేయండి, ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడో అది తెలుసుకోండి. అందుకని ఎంతసేపు కూడా బాక్స్లో వెళ్ళే ముందు ఇక్కడ ఏమనుభవించేస్తాం, ఏం చేసేస్తాం దీని మీద కాదు. అందుకే కొలసీ 3:1 స్పష్టంగా మాట్లాడాడు, మీరు నిజంగా క్రీస్తుతో కూడా లేకపోయిన వాళ్ళతో పైనన్న వాటిని వెతకుడి అని చెప్పాను. అక్కడ క్రీస్తు తండ్రి కుటుంబాశ్రమంలో ఆశీనుడై ఉన్నాడు అని ఉంటుంది. కాబట్టి ఆయన్ని చూడండి, ఆయన్ని వెతకండి అని చెప్పని దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. కాబట్టి 2019లో అయినా సరే వేషధారణ తీసివేసి చర్చిలోకి వచ్చే ముందు బయట సమాజంలో ఉన్నప్పుడు పరిశుద్ధురాలు లేదా పరిశుద్ధులు కానీ మనం మనం కలపరుచుకొని ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లేదంటే 4 గోడల మధ్య నీ అంత భయంకర రాక్షసులకు ఒకటి లేడు, నీ అంత దెయ్యం ఒకటి లేదన్నట్టుగా ఉండకూడదు. ఒక పాస్టర్ ఒకసారి నాతో చెప్పాడు, సాతాను భయపెట్టాలంటే ఏం చేయాలన్నాడు. ఏమోదండి వేసినాము అన్నాను, కాదు ఇంకోటి కూడా ఉందన్నాడు. ఆయన ఏంటి అన్నాడు, మీలో నుంచి నీ అసలు స్వరూపం చూపి తాడు కూడా భయపడతాడని చెప్పి, మీలో నుంచి నీ వర్జనాలిటీ చూపించు ఆడి కెప్పుని క్యాకస్ పరిగెత్తకపోతానన్నాడు. కాబట్టి మనలో వాడు కూడా భయపడి పరిగెత్తేంత భయంకరమైనటువంటి లోపం ఒకటి ఉంటుంది. ఈ సంవత్సరం ఆఖరి రోజున వాడిని చంపేయండి, వాడిని మటర్ చేసేసి, వాడిని పొడి చేసి, వాడిని బతకనివ్వండి. నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతన సృష్టిగా 2019లోకి అడుగు పెడతానికి ప్రభువా నాకు సహాయం చేయమని చెప్పి ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకోండి. తర్వాత సహోదరులను ప్రేమించేటువంటి విషయం నేను నిన్న కూడా చెప్పాను. సహోదరులు అంటే కేవలం నమ్ముకున్నటువంటి వ్యక్తే కాదు, నమ్ముకోనటువంటి అన్నిటి కూడా మనకు సహోదరులతో సమానమే. అతను కూడా దేవుని యొక్క స్వారూప్యంలో చేయబడినటువంటి వాడే. ఈ ఒక్క విషయం ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఎదుటివాడిని తిట్టేటప్పుడు కానీ, లేదంటే ఎదుటివాళ్ళ విషయంలో ఒక ఆయాసమైనటువంటిది పెట్టుకునేటప్పుడు కానీ ఒక సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అతను కూడా దేవుని యొక్క స్వారూప్యంలో చేయబడినటువంటి వ్యక్తే అని చెప్పాను. కాబట్టి వాడిని తిడుతూ ఉన్నామంటే అతనిలో ఉన్నటువంటి దేవుని యొక్క స్వారూప్యాన్ని కూడా నువ్వు అవమానం చేస్తున్నట్లే లెక్క. కాబట్టి అతను బిలీవ్, ఈరోజు మనందరం కూడా ఒకప్పుడు విగ్రహాలలో నుంచి వచ్చినవి కాదా? మనం సేవటానికి 20 సంవత్సరాలు పట్టింది, మేబీ అతను సేవటానికి 5 ఏళ్ళు పట్టవచ్చు, 30 ఏళ్ళు పట్టవచ్చు. రేపు పొద్దున అతను రక్షణలోకి వచ్చిన తర్వాత నీ మాటను వెనక్కి తీసుకోగలవా? ఆ రోజు నాకు ఏరా నాకు తెలియక నేను చేశానంటే అర్థం ఉంది, అన్ని తెలిసి నిమిత్తం చేశానంటే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు? కాబట్టి ఎట్టి పరిస్థితులను కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. సహోదరులు అంటే కేవలం వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు కూడా దేవుని బిడ్డలే అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ తర్వాత నోవాను కూడా జ్ఞాపకం చేసుకోండి, 2019. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి వారు ఎంత ఎగతాళి చేసినా, ఎంత ఏడిపించినా, లేదంటే ఒక ఫూల్ కింద చూసినా కూడా దేవుని మాట ప్రకారం యావత్తు కూడా చేశాడని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నోవాకు సంబంధించినటువంటి మాటలు కనుక ఆది కాలంలో మీరు చదువుకుంటే నోవాకు దేవుడు చెప్పినది యావత్తు కూడా చేసినా అని ఉంటుంది. కానీ మన విషయంలో చెప్పాలి అంటే దేవుడు చెప్పినటువంటి దాంట్లో 60% చేసి క్రిస్మస్ డిస్కౌంట్ కింద 40% వదిలేశామని చెప్పాల్సి ఉంటుంది. అంతేగా మనం డిస్కౌంట్లు కదా ప్రభువా, నేను చెప్తాం న్యూ ఇయర్ డిస్కౌంట్ అంత ఉందా ప్రభా అందులో? అంటే ఏంటి, కొంచెం వెసులుబాటు ఏమన్నా, ఇంత నేను చేయలేదు కానీ కొంచెం ఏమన్నా షాప్లోకి వెళ్ళగానే నాకేంటి అలవాటు, 10 రూపాయలు అంటే 8 రూపాయలకి ఇస్తావా? అలాగే ప్రభు పని చేస్తావా అంటే ఏమన్నా కొంచెం బేరాలు ఆడటం అలవాటు ఏం లేదు. దేవుని యొక్క చిత్తం కూడా సగం చేయడం అలవాటు ఏం లేదు. కానీ నోవాహు దేవుడు చెప్పినది యావత్తు చేశాడంట. పక్కన వాళ్ళు ఎగతాళి చేసినా, అపహాస్యం అనేటువంటిది చేస్తూ ఉన్నా కానీ దేన్ని కూడా పట్టించుకోకుండా పొడి నేల మీద ఓడగట్టినటువంటి వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నాడు అంటే నోవాహు ఒక్కడు. అలాగే మనం కూడా ఎవరేమనుకున్నా మనకు అనవసరం. దేవుడు నీతో చెప్పాడా, అపని చెయ్యి. అందుకని వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అనేటువంటి దానికి మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా మనం వెళ్ళకూడదు. ఆ తర్వాత ముఖ్యంగా సంఘం క్రమశిక్షణ విషయంలో కూడా మీరు సరిదిద్దుకోవాల్సింది, సిద్ధపడాల్సింది ఒకటి ఉంది. అదేమిటంటే సమయానికి రావటం, బెల్లులు కొట్టకుండా, లేదంటే పాటలేకపోయిన తర్వాత వాక్యం వచ్చేటప్పుడు మధ్యలో వెళ్దాంలే అనేటువంటి దానిలా కాకుండా సమయానికి రండి. 9:30కి అంటే 9:30 రండి, 12 గంటల వరకు అంటే 12 గంటల వరకు ఉండి వెళ్ళండి. ఆ తర్వాత చెప్పులు పెట్టడం దగ్గర నుంచి సంఘం లోపల ఏదైనా ఒకటి అందించేటువంటి విషయంలోనూ, సంఘంలో పనులు చేసేటువంటి విషయంలోనూ, అన్నింటిలోనూ కూడా నేను క్రమశిక్షణ కలిగి ఉంటాను అనేటువంటి సిద్ధపాటు కూడా మీరు 2019లో చేసుకోండి. ఒకవేళ అన్నయ్య వెనకాల పడితేనే పనులు చేస్తున్నారేమో, లేకపోతే ఒకటికి 10 సార్లు చేస్తానని చెప్పించుకునే పనులు చేస్తున్నారేమో. ఆ పని చేయాలని తెలిసి కూడా దాని గురించి తెలుసుకోకుండా నేర్చుకున్నామే చేద్దాంలే అన్నట్టుగా నిర్లక్ష్యం వహిస్తున్నారేమో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ వాక్యం ఇచ్చారు కదా నేను చెప్పడం కాదు, పరిశుద్ధంలో ఒక మాట మనకు సెలవిస్తుంది ఏమిటంటే మీరు ఏ పని చేసినా కూడా అది ప్రభు నిమిత్తం అన్నట్టుగా ప్రభువుకి చేస్తున్నాం అన్నట్టుగా చేయండి అని చెప్పింది. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ స్టేజ్ మీద నుంచునే ఎవరెక్కడ అంటే నిక్కుతో నీళ్ళుతో అవుతారా, చెమ చచ్చిపోద్దామో దోమ చచ్చిపోద్దామో అన్నట్టు పరిగెత్తిపోతారు, పరిగెత్తుకుంటూ వస్తారు. కాబట్టి ఆలయంలో చూసాం లేదా ఇంకోనే చూసాం ఇంకోనే చూసాం ఎట్టి పరిస్థితుల్లో చేయమాక ప్రభు కోసం అని చెప్పి చేయండి. ఆ క్రమశిక్షణ కలిగి ఉండండి, మీకు ఏ పని చెప్తారో అది నేర్చుకోండి, అనుమానం ఉంటే అడగండి. క్రమశిక్షణ అనేటువంటిది అవసరం సంఘం. తర్వాత మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు కూడా అందులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించేలాగా మీ కన్నులను ఎప్పుడు కూడా తెరిచి ఉంచమని, అందులో ఉన్నటువంటి విషయాలను వెనగలగడానికి కావలసినటువంటి చెవులను గ్రహించేటువంటి హృదయాన్ని దయచేయమని కూడా ప్రభు ప్రార్థన చేసుకోండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పౌలు గమలీయేల దగ్గర చదివి ధర్మశాస్త్రం అంతా కూడా అవసరం పట్టి క్రీస్తుని గుర్తించడంలో విఫలమైంది, మెస్సీయాన్ని గుర్తించడంలో విఫలమయ్యాడు. మరలా మెస్సీయా తనంతట తానుగా వచ్చి పరిచయం చేసుకుంటే తప్ప అప్పటి వరకు కూడా తన లేఖనాల్లో చదివినటువంటి క్రీస్తు మెస్సీయా ఇతనే అని చెప్పడానికి అర్థం కాలేదు. అలాగే మన పరిస్థితి కూడా ఉండకూడదు. మనం అంతా చదివి ధ్యానించి అర్థం చేసుకుని కొత్త కొత్త సిద్ధాంతాలు అందులో నుంచి తేకూడదు. అందుకే ఇన్ని డినామినేషన్ ఏర్పడిపోయింది. ప్రభు ఏ ఉద్దేశంతో అయితే రాయించారో అందులో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని మనం గ్రహించగలిగేలాగా చూడగలిగినటువంటి కనులు, వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి హృదయం దయచేయ ప్రభు అని చెప్పని 2019 అన్నదినము కూడా మీరు ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడండి. సో దేవుడు నాకు చెప్పినటువంటి విషయాలు అయితే ఇవే. సో మీరన్నిటి ప్రకారంగా మీరు ఈ సంవత్సరంలో సిద్ధపడాలి అని చెప్పని దేవుని యొక్క కోరికైంది. మరి ప్రకారం చేసుకోవడానికి మన అందరం కూడా మనల్ని మనం ప్రార్థన ద్వారా సిద్ధపరచుకోండి. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, రేపటి నుంచి నేను వద్దుకో కావాలంటే కాళ్ళు కట్టుకోమని నేను రెండు వస్తాను. రేపటి నుంచి నేను వద్దు ప్రభువా, నన్ను పలానా విధంగా నువ్వు చెయ్యి, నన్ను నడిపించు. అది దయచేసి రేపటి నుంచి నేను 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివేస్తాను అన్నట్లుగా మాత్రం ఉండదు. కేవలం చదవడానికి అన్నట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథాలను మీరు దయచేసి చదవద్దు, ధ్యానించండి. ఏం పర్వాలేదు, ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అందులో ఉన్న సారాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మీకు అర్థం కాకపోతే అందుబాటులో ఉన్న ప్రతి వనరును, ప్రతి వసతిని కూడా మీరు ఉపయోగించుకోండి. కాబట్టి దేవుని సహాయంతో ఆత్మ ద్వారా చేయడానికి సిద్ధపడండి తప్ప హీరో కానీ ఒక పాట పాడగానే లేసి అహూ అని చెప్పి వెళ్ళిపోయినట్టుగా మీరు మాత్రం అలా వెళ్ళమాకండి. తగ్గించుకోండి, దేవుని దగ్గర తగ్గించుకోండి, దేని మనసు కలిగి ఉండండి. అప్పుడు ఆయన మిమ్మల్ని మీరు ఏదైతే సిద్ధపాటుకి సిద్ధపడాలనుకుంటున్నారో అందుకు తగ్గట్టు ఆయన మిమ్మల్ని లేవనెత్తడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారానే అది సాధ్యం అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారానే ఇవన్నీ కూడా సాధ్యం చేసుకోవడానికి మనం సిద్ధపరచుకుంటాం. అందరం ప్రార్థించండి.